ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్లో ఈనాడు ఉండేటటువంటి అనేకమైనటువంటి మానసిక రోగాలకి, ఆ మానసిక రోగాల వల్ల వచ్చేటటువంటి ఎసిడిటీ, రొమాటిక్ పెయిన్స్, బ్లడ్ ప్రెషరు, దానివల్ల వచ్చేటటువంటి డయాబెటీస్, దానివల్ల వస్తేనే, మిగతా కారణాలు వస్తే కంట్రోల్ కాదు. కానీ ఎంత అద్భుతమైనటువంటి ఫార్ములా ఇచ్చాడో చూడండి. స్పష్టంగా నిజంగా లోపల ఏది ఉంటే అది పైకి చెప్పండి. మనం చాలాసార్లు గందరగోళం పడతాం. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని కోట్ల కోట్ల పుస్తకాల ప్రతులు అమ్ముడయ్యాయి. ఆ పుస్తకం పేరు ఏంటంటే స్నేహితుల్ని సంపాదించటం ఎలా, మనుష్యుల మీద మీ ప్రభావం శాశ్వతంగా ఉండేటట్లు చేసుకోవటం ఎలా. అదే కదా మన ప్రాబ్లం. ఎప్పుడు అందరూ ఇది చేయగలిగితే చాలు కదా. స్నేహితులు పెంచుకుంటూ ఉండాలి, మనం చెప్పినటువంటి మాటలు ఇతరులకి ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం చేయించగలగాలి. డేల్ కార్నీ అనే అతను రాశాడు ఆ బుక్. కోటీశ్వరుడు అయ్యాడు అతను. ఎప్పుడైనా చాలా ఎక్కువ అమ్ముడైనటువంటి పుస్తకం అది. ప్రతి హిగెన్బాథమ్స్ బుక్ షాప్లోనూ దొరుకుతుంది. అది లేని హిగెన్బాథమ్స్ బుక్ షాప్ ఉండదు. తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు ఎవరో నాకు గుర్తులేదు. కానీ అందులో వాడు మొట్టమొదటి ఇచ్చే సలహా ఏంటి అంటే, ఉన్నది ఉన్నట్లు చెప్పి నో అంటే నేర్చుకోండి. లెర్న్ టు సే నో. ఏమయ్యా నువ్వు ఆ పని చేసి పెడతావా, ఫోన్ చేశాడు స్నేహితుడు. నో అనలేరు మీరు, మొహమాటం చేయలేరు. ఒకసారి చదువుతుంది, రెండుసార్లు చదువుతుంది, మూడుసార్లు చదువుతుంది, చివరికి ఏమవుతుంది, స్నేహం పోతుంది. అంతేగా ఇంక విడితో ఏం చెప్తే ఏ జరగదు, లాభం లేదు అని. కానీ నో అంటే మరి వాడి బాధిస్తుంది కదా. అంచేత దాని కిందనే ఇంకోటి చెప్పాడు, స్థితి మన్యస్య వీక్షస్య తదనురూపతాం చరేత్. ఎదుటవాడి స్థితి ఏంటి, వాడు ఏ మానసిక స్థితిలో ఉన్నాడో తెలుసుకుని జవాబు చెప్పడం కూడా నేర్చుకోండి. నో అనే అనండి మీరు. అంటాం టెక్నికల్గా, నో అంటాం కూడా. అమెరికన్ యూనివర్సిటీస్ నుంచి మీరు అప్లై చేసి చూడండి. మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇచ్చేసి మీరు అప్లై చేయండి యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్ట్కి. దానికి మనం ఎలాగో తగ్గం కదా. యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్ట్కి మనం ఏం తగ్గుతాం. వాడు రిప్లై ఇస్తాడు చూడండి, ఎంత బాగా ఇస్తాడు. మీరు పంపించినటువంటి ఏమంటాడు, డీటెయిల్స్ మేము చాలా జాగ్రత్తగా చదివాము. కొన్ని విషయాలలో మీ అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉండడు. కొన్ని విషయాలలో, అది ఏ విషయాలు మళ్ళా అండేవాడు. కానీ మీ సామర్థ్యాలను, మీ యొక్క శక్తిని ప్రస్తుతం మేము ఉపయోగించుకోలేము. కానీ ఎప్పుడైనా మీ అవసరం మాకు ఉంటే తప్పనిసరిగా మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. మా యూనివర్సిటీకి మీరు అప్లై చేసి మా యూనివర్సిటీ గౌరవం పెంచారు కనుక మీకు చాలా కృతజ్ఞతలు అని జవాబిస్తాడు. మీకు కోపం. చివరికి వాడు ఏం చెప్పాడు, నాయన నువ్వు నాకు పనికిరావు అని చెప్పాడు వాడు. స్టాండర్డ్ యూనివర్సిటీ నుంచి వస్తుంది మీకు, ఏ అమెరికన్ యూనివర్సిటీకైనా రాయండి, నో అండేవాడు. నిజంగా కూడా ఒక్కొక్కసారి వచ్చే కూడా మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఒక్కసారి వాడికి అవసరం అవుతాయి. అవసరమైనప్పుడు వస్తాయి. 5 నెలల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత కూడా ఉత్తరాలు వచ్చినవి ఉన్నాయి. బనారస్ హిందూ యూనివర్సిటీలో నేను 20 ఏళ్ళు ఉన్నాను కదా అక్కడ. అలాంటి ఉదాహరణలు తెలుసు కూడా నాకు. అంటే చాలా తక్కువ అనుకోది. కానీ వాడు కేర్లెస్గా ఇవ్వలే. ఇప్పుడు ఈ మాట వినగానే మీకేమనిపిస్తుంది, వాడు నో అనలేదు, నిజంగా అవసరం ఉంటే పిలుస్తాడు. మరి గౌరవం పెరిగిందా తగ్గిందా వాళ్ళ మీద, అది మీరు ఇక్కడ చేయండి అంటాడు. గో అనేటటువంటి పదము గాయత్రి మంత్రంలో, గోప్యాహ స్వీయ మనోవృత్తే నా సహిష్ణుల నరో భవేత్. మీ మనోవృత్తిని దాచుకోకండి. మీరు చేయలేరు, చేయలేరని చెప్పండి. దానివల్ల ఏమవుతుంది, రేపు మీరు చేయగలిగని అని చెప్పినప్పుడు మీరు చేసేస్తే మీ మీద నమ్మకం ఎక్కువ పెరుగుతుంది. వీడితో కనుక మనం ఏదైనా పని అప్పచెప్తే, ఇతను ఏదైనా పని చేసేస్తాను అంటే ఇంకా మనం నిశ్చింతగా ఉండొచ్చు అనేటటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మొదట్లో 2-3 సార్లు కాస్త బాధపడినా, ఆ బాధ తర్వాత మీ మీద వచ్చేటటువంటి నమ్మకం వల్ల అది పెద్దగా ఉండదు. కానీ ఇంకొకటి నేర్చుకోమంటుంది, ఇది నా సహిష్ణు నరోభవేత్. అసహిష్ణుత పనికిరాదు. మీరేదో అనుకుంటున్నారు, మీ ఉద్దేశంలో ఇది కరెక్ట్, ఇంకోటి ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు. డెమోక్రసీ గురించి ఎవరు, యాడమ్స్ ఎవరు అన్న నాకు గుర్తులేదా, ఎకానమిస్ట్ ఒక మాట రాశాడు. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు చెప్పిన దానితో నేను ఏకీభవించను, కానీ నువ్వు చెప్పేదానికి నేను అడ్డుతగలను. అదే డెమోక్రసీ అన్నాడు వాడు. వాడు డైరెక్ట్గానే చెప్తున్నాడు వాడు, నువ్వు చెప్పేది నేను ఒప్పుకోను, కానీ నువ్వు చెప్తున్న దానికి నేను అడ్డుతగలను. నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది, నువ్వు నీ యాంగిల్లో నువ్వు చెప్పుకో, నేను దానికి ఏకీభవించను, ఖచ్చితంగా నేను దాన్ని ఖండిస్తా. అదే వాడి మనసులోనే ఉండాలి. వీడు ఎంత స్పష్టంగా అవుతే చెప్పాడో రెండో వాడు కూడా అంత స్పష్టంగా చెప్తే ఇంకా గొడవలు ఎక్కడొస్తాయి? నేను నీ మాట కాదంటం లేదు కదా, కానీ నీ మాటను నేను ఒప్పుకోవాలి అనేటటువంటి గ్యారంటీ లేదు. అనుమానాది నేర్చుకోవాలి. అది ఈ అమెరికనైజర్ సిస్టంలో కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయి, అందులో ఇదొక మంచి అలవాటు. వాడు చాలా స్పష్టంగా నో అంటారు వాళ్ళు. మొదట్లో నేను ఇంటర్నేషనల్ హాస్టల్లో ఉన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించారు, మనం నో అంటాం మనకి జాత కాదుగా. అక్కడ నేర్చుకున్నాను నేను నో అంటాం, స్పష్టంగా ఉండటం, కావాల్సిందే నా మనసులో ఉన్నటువంటి భావాలు స్పష్టంగా చెప్పగలగటం. కానీ ఏంటంటే దాన్ని ఇండియనైజ్ చేసుకున్నా నేను. మరి ఇండియన్ పరిస్థితుల్లో అలా ఉండటానికి కుదరదు కదా. కానీ అసహిష్ణుత మాత్రం పనికిరాదు. అసహిష్ణుత అంటే మీకు అర్థమైంది కదా, ఎదుటవాడు యొక్క భావాన్ని కానీ ఎదుటవాడి యొక్క ఉద్దేశాలని కానీ మీకు నచ్చకపోయినా గౌరవించండి. అది వాడి వ్యూ పాయింట్. కారం మీకు ఇష్టం లేదు, తీపి మీకు ఇష్టం, వాడు కారం ఇష్టం అని వాడు ఒక గంట సేపటి నుంచి చెప్తున్నాడు అనుకో, చట్ నేను ఒప్పుకోను అనుకో, నీకు కారం ఇష్టమే కానీ నాకు ఇష్టం లేదు కారం, గొడవ రాదు కదా అప్పుడు. ఇది గో అనేటటువంటి అక్షరం గాయత్రి మంత్రం చెప్తుంది. గో తర్వాత భర్గో, తర్వాత అక్షరం ఏంటి, దే. దేయాని స్వవసే పుంసాం స్వేంద్రియాణ్యాఖిలాని వై అసంయతాని ఖాదంతి ఇంద్రియాణ్యేతాని స్వామినం. సాధనకి అద్భుతమైనటువంటి ఫార్ములా ఇది. ఇంద్రియాలు నీ వశంలో ఉండాలి తప్ప ఇంద్రియాల వశంలో నువ్వు ఉండకు. ప్రతి చోట సాధన ఇంద్రియాలను వశం చేసుకుని ఇంద్రియాలకి మీరు స్వాములుగా మారటమే. అసలు స్వామి అంటావు, ఆ స్వామి అనే పదానికి అర్థం అది, ఇంద్రియాలకి అతను అధిపతి అని, స్వామి అని. గోస్వామి తులసిదాస్, గో అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకి అధిపతి అని గోస్వామి అనే పదానికి అర్థం అది. అంచేత మొత్తము ఆధ్యాత్మిక సాధన ఇంద్రియాలకి మీరు అధిపతులుగా మారటం. జపం చేస్తారు మీరు మొనోటని, ఒకే పదాన్ని మీరు తిరిగి 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 అంటూ ఉంటే బోరు కొడుతుంది. బోరు కొట్టకుండా తన్మయత్వంతో నిరంతర జాగరూకతతో జపం చేయమంటారు. బోరు కొట్టకుండా నిరంతర జాగరూకతతో ఒకే శబ్దాన్ని మీరు నిరంతరం అంటాం, ఇంద్రియానికి ఆధిపత్యమే కదా. కదలకుండా స్థిరంగా ఎక్కువసేపు కూర్చోలేము, కూర్చోలేము 8 గంటల పాటు మంత్ర జపం చేస్తాం. దృష్టి ఒక చోట నిలబడదు, ఆకృతి ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి నువ్వు పక్కకి వెళ్ళకు, నఖశిక పర్యంతం అదే చూస్తూ ఉండు. ఒకే బిందువుని దాన్ని చూడాలంటే కష్టం కదా. కానీ గాయత్రిమాత విగ్రహం, గురువు యొక్క విగ్రహం, మీకు నచ్చినటువంటి వ్యక్తి విగ్రహం, దేవతాస్వరూపం మీరు ఎదురకుండా పెట్టుకున్నారు. ఇంకా కండిషన్ ఏంటి, కాళీ గోరు నుంచి మొదలెట్టండి, శిరస్సు వరకు వెళ్ళండి, శిరస్సుకు రండి, మళ్ళీ కాళీ గోరుకి రండి, మళ్ళీ చేతులు ఆయుధాలు రకరకాలు ఉన్నాయి కదా, మీకు బోరు కొట్టదు. కానీ కండిషన్ ఏంటి, మీ దృష్టి అక్కడే ఉండాలి, ఇంకా అక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. తర్వాత మీ చెవులు ఉచ్చారణ చేస్తున్నటువంటి మంత్రాన్ని మీరు వినాలి, చదువుతున్నటువంటి శ్లోకాన్ని మీరు వినాలి. ఎక్కడికో వెళ్ళిపోకూడదు, సహస్రనామ పారాయణ చేస్తున్నాం, ఓం విష్ణు 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 గబ 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 చదివేస్తారు. ఇక్కడ ఆహుతులు కూడా కొంతమంది అలా వేస్తారు, అలా వేయకండి, ఏమీ తొందర లేదు. మిల్లిగా ప్రతి అక్షరాన్ని వింటూ అలానే మళ్ళీ మిల్లిగా చేశారనుకోండి 24 గంటలు సరిపోదు. కామన్ సెన్స్తో స్పష్టంగా మంత్రోచ్చారణ చేసుకుంటూ మంత్రోచ్చారణ వింటూ చేయటం చెవులకి ఇచ్చేటటువంటి ఆధిపత్యం. అంచేత ఆ మొత్తం సాధనా విధానం ఏం చేస్తున్నాం మనం, పంచేంద్రియాలను ఒక చోట తీసుకొచ్చి మీరు చెప్పినట్టు ఆ ఇంద్రియం వినాలి, కానీ ఇంద్రియం చెప్పినట్టు మీరు వినకూడదు. నాలిక రుచికరమైన భోజనం అడుగుతుంది కదా, సాధన చేస్తున్నప్పుడు నేను ఇవ్వను, ఉప్పు లేకుండా పెడతాను, తీపి లేకుండా పెడతాను. ఏంటి అక్కడ కారణం, ఉప్పు తీపి లేకపోయినా మీరు కడుపు నిండా తినగలగాలి, కండిషన్ అదే. తక్కువ తినమని కాదు. అక్కడ సాధకుడి యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుంది అంటే, ఉప్పు తీపి లేనటువంటి పదార్థాలని కూడా, ఉప్పు తీపి ఉన్న పదార్థాలు ఎంత లాగా లాగించగలుగుతాడో అదే లెవెల్లో లాగించాలి. సాధన ఇంద్రియాల యొక్క స్వామిత్వము ఈ శ్లోకం చెప్తుంది. దే అనేటటువంటి అక్షరము, దేయా నిస్వసే పుంసాం స్వేంద్రియాణ్యఖిలాని వై అసంయతాన్ని ఖాదంతి ఇంద్రియాణ్యేతాని స్వామినం. ఇంకోటి కూడా ఉంది ప్రమాదం, ఇంద్రియాలకి మీరు లొంగిపోతే మీరు అనుకున్నట్టు జరగదు. ఇంద్రియాలు మిమ్మల్ని ఎటు లాక్కు వెళ్తాయో అటు మీరు విడిపోతారు, మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మీరు దిగజారుతారు. అలా జరగకుండా చూసుకోండి. తర్వాత వా భర్గో దే వా వస నిత్యం పవిత్రస్సన్ బాహ్యాభ్యంతరతస్సదా యత పవిత్రతాయాం హి రాజతేతి ప్రసన్నత. పవిత్రత బాహ్యము లోపల, లోపల పవిత్రత ఉండాలి, బయట పవిత్రత ఉండాలి. సబాహ్యాభ్యంతర శుచి. ఈ పవిత్రత అనేటటువంటి పదం చాలా విశాలమైనటువంటి పదం. కానీ ఈ పవిత్రతను మనం అర్థం చేసుకోవాలి అంటే అగ్ని యొక్క సంపర్కంతో మాలిన్యాలు ఎలా పోతాయో మీకు అర్థం అవ్వాలి. ఇనువులో, రాగిలో, మిగతా లోహాలలో మాలిన్యం ఉంటే ఎందులో వేస్తాం మనం? నిప్పులో వేస్తాం. ఏమవుతాయి? అవి పవిత్రం అవుతాయి. పవిత్రం అంటే ప్యూర్ అవుతాయి అన్నమాట. అంచేత అవి ప్యూర్ అవుతాయి కనుక, ఆ పవిత్రత అందులో వస్తుంది కనుక, ఆ పవిత్రతను మనం సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలి? మనం అగ్నిలో మగ్గాలి. సీతాదేవి యొక్క అగ్ని పరీక్ష ఆధారం అది. అంచేత ఆ సీతాదేవి యొక్క అగ్ని పరీక్ష సీత మీద అపనమ్మకం దాని మీద కాదు, అక్కడ జరిగింది. సబాహ్యాభ్యంతర శుచి. శుచి అనేది అగ్ని యొక్క ఒక స్వరూపం. పావక, పవమాన, శుచి, మూడు రకాల అగ్నిలు ఉన్నాయి. పావక అగ్ని మనం వండుకునేటటువంటి అగ్ని, పవమాన అగ్ని శ్వాస, శుచి అనేటటువంటి అగ్ని మనస్సు. మనస్సులో కావలసినంత కుళ్ళు పెట్టుకుని బయట మనం ఎంత పవిత్రంగా ఎంత స్నానాలు అవి చేసినా కూడా ఏమీ లాభం లేదు. లోపల పవిత్రంగా ఉండి, ఆలోచనలు పవిత్రంగా ఉండి, బయట కూడా పవిత్రంగా ఉండాలి అనేటటువంటిది గాయత్రి మంత్రంలోని వా అనే అక్షరం చెప్తుంది. ఈ మంత్రాన్ని మళ్ళా చదువుతున్నాను చూడండి. వస నిత్యం పవిత్ర సన్, జీవించు నిత్యము నిరంతరము. ఎలా? పవిత్రంగా. వస నిత్యం పవిత్ర సన్ బాహ్యాభ్యంతర తస్సదా యత పవత్రతాం హి రాజతేతి ప్రసన్నత. మనం పవిత్రంగా జీవిస్తున్నాము అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఒక కండిషన్ చెప్పాడు, స్నానం చేసి ఫ్రెష్గా అభ్యంగం స్నానం చేసి బయటకు వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? శారీరకంగా, మానసికంగా కూడా అలా ఫీల్ అవ్వగలిగితే దాన్ని ప్రసన్నత అంటాం, కేర్ఫుల్నెస్. మనకి ఎప్పుడూ ప్రసన్నత ఉండదు. ఎప్పుడూ ఎదుటవాడు మనకేదో చేయటం లేదు. ప్రపంచం అంతా మనకి సేవకులే, మనం వాళ్ళ స్వాములం. ప్రతివాడు అదే అనుకుంటాడు. ప్రసన్నంగా ఉన్నవాడు అది అనుకోడు. మూడు బాగున్నప్పుడు ఎంత పనైనా చేసేస్తాం కదా. మీరు ఎప్పుడైనా చూశారా అది? మూడు చూసుకుని పని చెప్తే పని చేయని వాడు కూడా పని చేస్తాడు. పవిత్రంగా ఉన్నప్పుడు, మానసిక స్థితి శుచిగా ఉన్నప్పుడు, శరీరం ఎప్పుడైతే చెమటలు అవి లేకుండా హాయిగా స్నానం చేసి పవిత్రంగా ఉంటే ఏ హాయిని ఫీల్ అవుతామో మానసిక పవిత్రతకు ప్రసన్నత కారణం. ఆ ప్రసన్నతని డెవలప్ చేసుకోండి. దాని తర్వాత సియా స్యందనం పరమార్థస్య పరార్థో హి బుధైర్మత యోన్యాం సుఖయతే విద్వాన్ తస్య దుఃఖ వినశ్యతి. జీవితంలో ప్రతివాడు సుఖమే కావాలంటాడు, దుఃఖం ఉండకూడదంటాడు. కానీ సుఖం కావటానికి కావలసినటువంటి ఫార్ములా ఇక్కడ ఇస్తున్నాడు. ఏంటి? మొట్టమొదట ప్రతివాడు అర్థం కోరుకుంటాడు. అర్థం అంటే డబ్బు కావాలి ప్రతివాడికి, అక్కర్లేని ఎవడికి. కానీ ఆ డబ్బు ఎవడి కోసం కావాలి? స్వార్థం కోసం. స్వార్థం కోసం వచ్చేటటువంటి డబ్బు మీ దగ్గర నిలవదు. పరమార్థం కోసం వచ్చేటటువంటి డబ్బు పెరుగుతూ ఉంటుంది. అర్థము స్వార్థము పరమార్థము మూడు మాటలు. ఈ మూడు మాటలకి నేనేం విశేషణాలు చెప్పక్కర్లేదు, మనకి ఎక్స్ప్లెనేషన్సే చెప్పక్కర్లేదు. కానీ ఈ ఎక్స్ప్లెనేషన్లో అర్థాన్ని పరమార్థం కోసం ఉపయోగించుకోవటం చాతొస్తే సహజంగానే మీ యొక్క అర్థం డెవలప్ అవుతుంది. స్వార్థం కోసం ఉపయోగించుకుంటే అర్థము డబ్బు సన్నగిల్లుతుంది. దాన్ని అర్థం చేసుకుంటూ భర్గో దేవస్య ధీమహి, ధీ అనే అక్షరం చూడండి, ధీరస్తుష్టో భజేన్నైవ హేకస్యామి సమున్నతో క్రియతామున్నతిస్తేన సర్వస్యాసు జీవనే. ధీరుడైనటువంటి పురుషుడు, తెలివిగలిగినటువంటి పురుషుడు ఒక యాంగిల్లో మాత్రమే గ్రో అవుతే సరిపోదు. ప్రకృతిలో మనకి భౌతిక జగత్తులో పైకి కిందకి అనేటటువంటి రెండు దిశలను వదిలేస్తే 8 దిశలు ఉన్నాయి మనకి. పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి ఈ 8 దిశలలో కూడా పరిపూర్ణత్వాన్ని సాధించాలి. అంచేత ఆధ్యాత్మికత మనిషిని నిర్వీణ్యుని చేయదు, సాధనారహితుణ్ణి చేయదు, శ్రీరహితుణ్ణి చేయదు, అర్థవంతుణ్ణి చేస్తుంది. వాడి జీవితము సార్థకమవుతుంది. ఈశాన్య దిశ నుంచి మనిషి తీసుకోవాల్సినటువంటి ప్రేరణ ఏంటి అంటే మిత్రబలం, స్నేహితులు ఉండాలి. ప్రతి పని మనమే చేసుకుంటా ఉంటే సరిపోదు, స్నేహితులు ఉండాలి. కానీ ఈనాడు స్నేహం భలే తమాషా అయినటువంటి స్నేహం ఉంది. వీడి స్నేహితులు వీడికి అన్ని పనులు చేసి పెట్టాలి, వాడు మాత్రము ఏ స్నేహితుడికి ఏ విధమైనటువంటి ఉపయోగం పడడు, కుదరదు అది. ఈశాన్య దిశ నుంచి మీరు తీసుకోవాల్సినటువంటి ప్రేరణ ఏమిటి అంటే మిత్రత్వ బలం పెంపొందించుకోవటం. తూర్పు దిశ నుంచి ఏం పొందుతాం మనం? విద్య. ఆగ్నేయంలో ఆరోగ్యం. దక్షిణ దిశ నుంచి సాహసం. నైరుతి దిశ నుంచి చతురత. పశ్చిమ దిశ నుంచి ప్రతిష్ట. వాయువ్య దిశ నుంచి ఆత్మబలము. ఉత్తర దిక్కు నుంచి ధనబలం. ఈ 8 రకాలైనటువంటి బలాలు నవరాత్రులలో, రాబోయేటటువంటి నవరాత్రులలో అష్టభుజీ దుర్గ యొక్క 8 చేతులు, ఈ 8 రకాలైనటువంటి బలాలు ఎలా పొందాలో మనం నేర్చుకుంటాం మనం. అంచేత ధీ అనేటటువంటి మంత్రం ఏం చెప్తుంది? మనిషి ఒక యాంగిల్లోనే డెవలప్ అయిపోతే సరిపోదు. వాడు ప్రకృతిలో 8 దిక్కులు ఉన్నట్టే వాడు 8 దిక్కులా తన యొక్క సామర్థ్యాన్ని బలాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. మా ధీ తర్వాత మా అనే అక్షరం. మహేశ్వరస్య విజ్ఞాయ నియమాన్యాయ సంయుతాన్ తస్య సత్తాంచ స్వీకుర్వన్ కర్మణ తముపాసతే. ఉపాసనా విధానం. చాలామందికి ఉపాసనా విధానం తెలీదు. పూజ ఎలా చేయాలి, ఉపాసన ఎలా చేయాలి అంటే, ఉపాసన ఎందుకు చేయాలి అంటే నేను పరీక్షలో పాస్ అయిపోవాలి చదువుకుండా, ఏమీ రాయకుండా మార్కులు వచ్చేయాలి, నేను ఏ విధమైనటువంటి ప్రయత్నము చేయకూడదు డబ్బులు వచ్చేయాలి, నేను ఏ విధమైనటువంటి పరిశ్రమ సాధన అది ఏమి చేయను నాకు అన్నీ వచ్చేయాలి, కుదరదు. ఉపాసనా విధానం ఏం చెప్తుంది అంటే భగవంతుడి యొక్క శక్తి మీకు లభించాలి అంటే మీరు భగవంతుడి దగ్గర కూర్చోండి. నిప్పు దగ్గర కూర్చుంటే ఏమవుతుంది? వేడిగా వస్తుంది. ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు మంట దగ్గర కూర్చొని కాస్త పక్కకు వస్తే మీ బట్టల్ని కానీ మీ శరీరాన్ని ముట్టుకుంటే ఎలా అనిపిస్తుంది? వేడిగా అనిపిస్తుంది. మీ చెయ్య మంచు మీద పెట్టారు, ఐస్ మీద పెట్టారు, ఆ చేతిని తీసుకెళ్ళి ఇంకోటి ముట్టుకుంటాడు, వాడి చెయ్యి ఎలా అనిపిస్తుంది? చల్లగా అనిపిస్తుంది. భగవంతుడి దగ్గర మీరు కూర్చుంటే భగవంతుడికి 2 లక్షణాలున్నాయి, 3వ లక్షణం లేదు. న్యాయము, ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. మరి కష్టపడకుండా చాలామందికి లాభాలు వచ్చేస్తున్నాయే, ఇప్పుడు కష్టపడకపోతే ఇంకోటప్పుడు కష్టపడి ఉంటాడు. ఈ జన్మలో కష్టపడి ఉండకపోతే ఇంకో జన్మలో కష్టపడి ఉంటాడు అని అనుకోవాలి మీరు. ఇంచేత భగవంతుడు న్యాయప్రియుడు కనుక అర్హత లేని వాడికి ఏమీ ఇవ్వడు కనుక. అంచేత మహేశ్వరస్య విజ్ఞాయ నియమా న్యాయ సంయుత, భగవంతుడి యొక్క నియమము ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఒకవేళ మీకు కష్టం ఏదైనా ఉంటే భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి న్యాయమే మీకు ఆ కష్టాన్ని ఇచ్చింది అనేటటువంటి భావన మీరు చాలా పరిపక్వమైనటువంటి మానసిక స్థితిలో కనుక కూర్చుని భగవంతుడి దగ్గర కూర్చుంటే మీకున్నటువంటి ఆ పరిస్థితుల్ని దాటడానికి కావలసినటువంటి ఇంట్యూషన్, దాటడానికి కావలసినటువంటి పరిస్థితుల్ని భగవంతుడు తయారు చేస్తాడు అని గుర్తుంచుకుంటూ ఆ పదంలోనే చివరి అక్షరం హి ధీ మా హి హితం మత్వా జ్ఞాన కేంద్రం స్వాతంత్రేణ విచారయేత్ నాంధానుసరణం కురయాత్ కదాచిత్ కోపి కశ్యచిత్. ఇది ఈ దేశకాల పరిస్థితులకి చాలా ఉపయోగకరమైనటువంటి ఫార్ములా. మంచి ఏదో చెడేదో మీరు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయించుకోండి. అనేక నియమాలు, అనేక కట్టుబాట్లు, అనేక జీవిత విధాన నియమాలు కూడా అంధకార యుగం నుంచి ఈ కాలం వరకు వస్తున్నటువంటివి. వాటికి విలువ లేదు, అనవసరం అది. కానీ వాటినే మన తాత ముత్తాతల కాలం నుంచి ఇలా పాటిస్తున్నారు కనుక గుడ్డిగా అంధానుసరణం చేస్తాను అంటే గాయత్రి మంత్రం యొక్క ఈ అక్షరం ఒప్పుకోదు. ఏమని చెప్తున్నది, నీకు ఏది హితమో స్వతంత్రంగా ఆలోచించి. నీకు ఏది హితమో అంటే స్వార్థం కాదు. స్వార్థం అంటే అసలు మొత్తం గాయత్రి మంత్రం ఎగిరిపోతుంది. ప్రకృతి యొక్క న్యాయబద్ధమైనటువంటి పరిస్థితులను దాటకుండా, ప్రకృతి యొక్క నియమాలను దాటకుండా సమాజానికి నీకు ఏది హితకరమవుతుందో దాన్ని మాత్రమే మీరు స్వీకరించండి అని ఈ మంత్రం చెప్తుంది. భర్గో దేవస్య ధీమహి. అక్కడ కాపుదాం ఇవాళ. గాయత్రి గీత లేకపోతే గాయత్రి స్మృతి ఆ పేరు మీద నాకు డౌట్ ఉంది, చూద్దాం. గాయత్రి మంత్రంలో 5 ముఖాలని చెప్పుకున్నాం కదా గాయత్రీదేవికి. ఆ 5 ముఖాలు గాయత్రి మంత్రంలో మనం ఎలాగ విడదీసుకుంటాం అంటే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయోయోన ప్రచోదయాత్. 5 ముఖాలు అని ఎప్పుడైతే మనం మాట్లాడేమో సాధనాత్మకంగా జ్ఞానపక్షం గురించి కావాల్సిన అవగాహన ఏ శక్తి నుంచి వస్తుంది, సావిత్రి శక్తి నుంచి వస్తుంది. అంతేగా ఎప్పుడైతే 5 ముఖాలు అన్నాము అప్పుడే అది మనకు తెలిసిపోతుంది ఏ చాప్టర్ తీయాలో. జ్ఞానపక్షము సావిత్రి అయింది, మరి వామపక్షము సావిత్రికి ఏంటి? వామపక్షం సావిత్రియే వామపక్షం. దాని యొక్క నేనే తప్పు చెప్పాను, అంతకంటే ఏం లే. జ్ఞానపక్షం ఏమైంది? ఆదిశక్తి. అది అంచేత గాయత్రి మంత్రం యొక్క ఆదిశక్తి స్వరూపము, గాయత్రి మంత్రం యొక్క సావిత్రి స్వరూపము. ఈ సావిత్రి స్వరూపం గురించి చదువుకుంటూ మొదటి 8 అక్షరాలు, తర్వాత 8 అక్షరాలు, తర్వాత 8 అక్షరాలు, 24 అక్షరాలు మన జీవితంలో ఎలా ఉపయోగపడతాయో మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు ఏ శక్తిధారాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం? 24 శక్తిధారాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే 12 జ్ఞానపక్షమైనటువంటి శక్తులు, 12 వామపక్షమైనటువంటి తాంత్రికమైనటువంటివి మనం మాట్లాడుకుంటున్నాం. అంచేత మీరు ఆ కాంబినేషన్ పెర్మిటేషన్లో ఈ శ్లోకాలకి గాయత్రి యొక్క శక్తిధారలలో జ్ఞానపక్షానికి వామపక్షానికి ఏ ఏ అక్షరాలకి లింక్ ఉందో మీరు పట్టుకోవటానికి ట్రై చేయండి. తర్వాత క్లాసుల్లో ఉపయోగపడుతుంది చెప్తాను నేను అది. కానీ మీరు కూడా అలా ఆలోచిస్తుంటే ఇప్పుడు ఇందాక నేను తప్పు చేసేసినట్టే, సావిత్రి జ్ఞానపక్షం అని చెప్పేశాను కదా, కానీ అదే సవరించుకున్నాగా. అలాగా ఈ గైడ్ లైన్స్కి మనకు ఉపయోగపడతాయి. గ్రిడ్స్ గీస్తాయి కంప్యూటర్లో, ఈ గీత ఇక్కడే ఉండాలి, ఈ గీత ఇక్కడే ఉండాలని. ఆ మధ్యనే వెళ్తుంది ఆ 24 శక్తులలో. మొదటి 8 అక్షరాలు స్థూల జగత్తులో మన జీవితం ఎలా ఉండాలో చెప్పింది. అది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. స్థూల జగత్తులో మన జీవితాలు ఏ విధంగా ఉండాలి, స్థూల జగత్తులో మన జీవితాలు ఏ విధంగా ఉండాలి అంటే ఈ 8 అక్షరాలు జ్ఞానపక్షానికి చెందినవా వామపక్షానికి చెందినవా? మా పక్షాన్ని చెందినవి అయి ఉండాలి. చూద్దాం అది ఏమవుతుందో. ఇప్పుడు అది డిస్కస్ చేయండి, కానీ మీకు ఒక హింట్ కోసం చెప్తున్నాను. భూర్భువస్వస్త్రయో లోకా వ్యాప్త ఓం బ్రహ్మతేషు హి సయేవ తజ్జతో జ్ఞానీ యస్తద్వేత్తి వితక్షణ. ఓం భూర్భువస్వః అని ఎప్పుడవుతాయి అనుకున్నాము. జీవిత లక్ష్యం మనకి తెలియాలి. తత్వజ్ఞాస్తు విద్వాంసో బ్రాహ్మణాః స్వతపోబలైః అంధకారమపాకుర్యుః లోకాదజ్ఞాన సంభ్రమం. తత్ అనేటటువంటి అక్షరము అజ్ఞానాన్ని పోగొట్టుకుని మృత్యువును అధిగమించాలి అని మనకి సూచిస్తుంది. సా సత్తావంతస్తథాశూరః క్షత్రియాలోకరక్షకాః అన్యాయా శక్తి సంభూతాన్ ధ్వంసేయుహి త్వాపదః. సా అనేటటువంటి అక్షరం ఏం చెప్తుంది? సత్తావంతులు కండి, శక్తివంతులు కండి. ఒంటరిగా ఉన్నవాడు ఎంత శక్తివంతుడైనా లాభం లేదు. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సంఘీభావం వల్ల వస్తుంది. కానీ ఈ సంఘీభావము ప్రకృతిలో ఉన్నటువంటి న్యాయాలను మనం తెలుసుకుని ఇతరులకి చెప్పడానికి ఉపయోగించాలి అనేటటువంటిది సా అనే అక్షరం చెప్తుంది. వి విత్త శక్త్యాతు కర్తవ్య ఉచితాభావ పూర్తయ సతు శక్త్యాతయా కార్యం దర్పౌధత్య ప్రదర్శనం. ధనము అనవసరంగా ఖర్చు పెట్టకండి. పెళ్ళిళ్ళల్లో ముఖ్యంగా చాలా అనవసరంగా మనం ఖర్చు పెడతాం. చాలా చోట్ల అనవసరంగా ఖర్చు పెడతాం, పెళ్ళిళ్ళలో మాత్రం అసలు అది టూ మచ్ అయిపోతుంది. అది మీ దర్పము, మీ ఔద్ధత్యాన్ని చూపించడానికి ఉపయోగపడుతుంది. కనుక మితవ్యేత అలవాటు చేసుకోండి. తుషారాణాం ప్రపాతేపి యత్నో ధర్మేతు చాత్మనః మహిమా చ ప్రతిష్టా చ ప్రోక్త పారిశ్రమస్యహి. కష్టకాలంలో మానసిక స్థితి ఎలా ఉంచుకోవాలి? వివేకవంతంగా, ధైర్యంగా, సాహసంగా, నిరంతర ప్రయత్నం చేసేటట్టు ఉంచుకుంటే కష్టాల తర్వాత ఖచ్చితంగా సుఖాలు వస్తాయనేటువంటి కాలధర్మాన్ని మనసులో ఉంచుకుని నిలబడటమే. వా వరనారీం వినా కోన్యో నిర్మాత మనుసంతతే మహత్వం రచనాశక్తే స్వస్యా నార్యా హి జ్ఞాయతాం. స్త్రీ యొక్క రచనాశక్తి తెలుసుకోండి. రే రేవేవ నిర్మలా నారీ పూజనీయా సతా సదా యతో హి సర్వలోకేస్మిన్ సాక్షాల్ లక్ష్మీర్మతా బుధే. పవిత్రత, స్త్రీ యొక్క అంతఃకరణము ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది. దాని యొక్క సహజ స్వభావం అది. మరి ఈనాడు ఉన్నటువంటి విషాక్తమైనటువంటి వాతావరణంలో స్ఫటికము ఏ రంగు బట్టలో, ఏ రంగు గోడల మధ్య పెడితే ఏ రంగుని ప్రతిబింబిస్తుందో, అలాగే మనం చుట్టూరా నిర్మలమైనటువంటి వాతావరణం ఇవ్వగలిగితే స్త్రీ మళ్ళీ తన యొక్క ఆదిశక్తి స్వరూపాన్ని పొందగలుగుతుంది. న్యం న్యస్యంతే ఏ నరః పాదాన్ ప్రకృత్యాజ్ఞానుసారతః స్వస్థా సంతస్తుతే నూనం రోగముక్తా భవంతిః. భౌతిక శరీరంలో రోగముక్తులు ఎలా అవ్వాలి అంటే ప్రకృతి యొక్క ఆజ్ఞని గుర్తించండి. ఎనిమిది అక్షరాలు భౌతిక జగత్తులో ఎలా జీవించాలో చెప్పే, స్త్రీ యొక్క విలువను చెప్పే, జ్ఞానం యొక్క విలువను చెప్పే, శక్తిని ఎలా సంపాదించుకోవాలో చెప్పే, డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకండి అని చెప్పింది. దీని తర్వాత సమాజంలో ఎలా జీవించాలో చెప్తోంది. స్థూల జగత్తు వేరు, సమాజం వేరు. సమాజంలో ఎలా ఉండమని చెప్తోంది? భా భర్గో దేవస్య ధీమహి. భా అనే అక్షరం ఏం చెప్తోంది? భవోద్విగ్నమనానేవ హృదుద్వేగం పరిత్యజ కురు సర్వావస్థాసు శాంతం సంతులితం మనః. మనస్సును ఎప్పుడు శాంతంగా ఉంచుకో. ఆదేశాలకి లోను కావద్దు. ఉద్విగ్నత, ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటటువంటి ఆలోచనల పరంపర మనసులోకి రానివ్వకు. గో గో గోప్యా స్వీయ మనోవృత్తి నా సహిష్ణు నరో భవేత్ స్థితి మన్యస్య వీక్షంచ తదనురూపతాంచరేత్. నువ్వెంత గొప్పవాడివైనా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా దేశకాల పరిస్థితుల్ని అనుసరించి దాన్ని దర్శించి సహిష్ణుతతో నీ మనసులోని భావాలను దాచుకోకుండా జీవించు. देयानिस्वशेपुंसां सेन्द्रियाण्यखिलानि वै అసంయతాన్ని ఖాదంతి ఇంద్రియాణ్యేతాన్ని స్వామినం. ఇంద్రియాలను వశములో ఉంచుకోండి, వశములో లేని ఇంద్రియాలు మిమ్మల్ని తినేస్తాయి. వా వస నిత్యం పవిత్ర సన్ బాహ్యాభ్యంతరత సదా యత పవిత్రతాయామి రాజతేతి ప్రసన్నత. స్నానం చేస్తే ఉండేటటువంటి ఫ్రెష్నెస్, ప్రసన్నత వల్ల మనసుకు వస్తుంది. ఇది శుచి అనేటటువంటి అగ్ని వల్ల వస్తుంది. రామాయణంలో సీత ఎలా ప్యూరిఫై అయిందో అనేటటువంటి అగ్ని విద్యలో పావక పవమాన శుచి అనేటటువంటి అగ్ని విద్యను నేర్చుకునేటటువంటి బాధ్యత ఈ వా అనేటటువంటి అక్షరం తెలుపుతుంది. స్యా స్యందనం పరమార్థస్య పరార్థో హి బుధైర్మత యోన్యాం సుఖయతే విద్వాన్ తస్య దుఃఖం వినశ్యతి. అర్థము స్వార్థము పరమార్థము. అర్థమును అంటే ధనాన్ని, లేకపోతే పరికరాలను, లేకపోతే వనరులను. స్వార్థము కొరకు కాక పరమార్థము కొరకు అయితే ఎప్పుడైతే మీరు ఉపయోగించుకుంటారో మీకు దుఃఖం ఉండదు, అన్నీ సుఖాలే.
ధీరస్తుష్టో భజేన్నైవ హే కస్యామి సమున్నతో క్రియతామున్నతిస్తేన సర్వశ్యాశానుజీవనే.
ధీరుడైనటువంటి విద్వాంసుడైనటువంటి వ్యక్తి ఒకే రకమైనటువంటి విద్యను అభ్యసించి సంతుష్టుడవకూడదు. ఎనిమిది దిక్కులు ఉన్నట్టే వాడు తన జీవితంలో ఎనిమిది రకాలుగా తన జీవితాన్ని ఉన్నతి చేసుకోవాలి. మిత్రబలము, విద్యాబలము, చతురత, ఆరోగ్యము, సాహసము, ప్రతిష్ట, ఆత్మబలము, ధనబలము సంపాదించుకోవాలి. మా
మహేశ్వరస్య విజ్ఞాయ నియమాన్యాయ సంయుతాన్ తస్య సత్తాంచ సీకుర్వన్ కర్మణాతము పాసతే.
భగవంతుడు రెండే పనులు చేస్తాడు, మొత్తం ప్రకృతిని నియబద్ధంలో నడిపిస్తాడు. నియమానికి వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళకి వాళ్ళని మళ్ళీ దారిలో పెట్టడానికి కావాల్సినటువంటి దండన, దండ కాదు అది, శిక్ష అంటాం. శిక్ష అంటే ఎడ్యుకేషన్ అని కూడా, శిక్ష అంటే చదువనే కదా. చాలా భగవంతుడి యొక్క శిక్ష ఎలా ఉంటుంది, అతని న్యాయానికి అనుకూలంగా మీరు వెళ్ళకపోతే శిక్షిస్తాడు. అంటే ఎలా మీరు ఆ న్యాయానికి వెళ్ళాలో నేర్పుతాడు.
హి హితం మత్వా జ్ఞాన కేంద్రం స్వాతంత్ర్యేణ విచారేత్ నాంధానుసరణం కుర్యాత్ కదాచిత్ కోపి కశ్యచిత్.
అంధానుకరణ వద్దు, గుడ్డిగా దేన్ని నమ్మద్దు. మీ యొక్క స్వతంత్రంగా విచారణ చేసి ఆలోచన చేసి దేన్నైనా నిర్ణయించుకోండి. ఎంత గొప్పవాడు ఏమి చెప్పినా ప్రతివాడు ఎక్కడో అక్కడ వాడికి ఏదో ఒక లుసుగు ఉంటుంది, దాన్ని కవర్ చేసుకోవటానికో దాన్ని సమర్థించుకోవటానికో వాడు ఏదో చెప్తూ ఉంటాడు. ఇంచేత కావలసినటువంటి జ్ఞానాన్ని స్వతంత్రంగా మీ అంతటి మీరు ఆలోచించి అంధానుకరణ, గుడ్డిగా దేన్ని నమ్మవద్దు. సమాజంలో మీరు జీవించవలసినటువంటి విధానాలు ఈ ఎనిమిది అక్షరాలు చెప్పాయి. సమాజంలో జీవించినటువంటి ఈ విధానాలు ఒక విధంగా చెప్పాలి అంటే గాయత్రి యొక్క శక్తులలో కొన్ని జ్ఞానపక్షానికి సంబంధిస్తాయి, కొన్ని వామపక్షానికి సంబంధిస్తాయి. దీని తర్వాత మీ ఆత్మ జీవితం, మీ స్వయం జీవితం ఎలా ఉండాలో మిగతా ఎనిమిది అక్షరాలు చెప్తాయి. ఆత్మజ్ఞానము కొరకు ఏ విధంగా మీ జీవితం మలుచుకోవాలో, పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలో ఈ రాబోయేటటువంటి ఎనిమిది అక్షరాలు చెప్తున్నాయి. ధియో యోనః ప్రచోదయాత్.
ధియా మృత్యుం స్మరన్ మర్మ జానీయా జీవనస్య చ తదా లక్ష్యం సమాలక్ష్య పాదౌ సస్తతమాక్షిపేత్.
మృత్యు యొక్క రహస్యాన్ని అర్థం చేసుకో, జీవిత యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకో. మీ అడుగులు జీవిత లక్ష్యాన్ని సాధించటానికే ఉపయోగించు తప్ప సమాజం మిమ్మల్ని ఎటు వెళ్ళమంటుందో అటు వెళ్ళకండి. సమాజం ఏదో చెప్తుంది, నువ్వు ఇంజనీర్ అయిపో, నువ్వు డాక్టర్ అయిపో, నువ్వు కోటీశ్వరుడు అయిపో, నువ్వు వాడికంటే గొప్పవాడు అయిపో. వద్దు.
ధియా మృత్యుం స్మరన్ మర్మ,
మృత్యు యొక్క మర్మాన్ని తెలుసుకో. నీ పర్సనల్ లైఫ్ అని చెప్పాను కదా, అది మిగతా వాళ్ళకి సంబంధించింది కాదు, నీ యొక్క లైఫ్.
జానీయా జీవనస్య చ,
జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, దేనికోసం ఈ మానవ శరీరం మనం లభించింది, దేవతలు కూడా కావాలనుకునేటటువంటి మానవ శరీరాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం, అసలు దేవతలు కూడా హర్షించేటటువంటి ఆ మానవ శరీరాన్ని మీరు ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవాలి, ఎంత విలక్షణంగా ఉపయోగించుకోవాలి. కానీ మనం ఇంద్రియాలకి బానిసలమైపోయి, అదొక్కటే కారణం, అంతకంటే ఇంకేం లేదు. మన ఇంద్రియాలు మనం చెప్పినట్టు వినవు, చెప్పినట్టు వినవు కనుక ఇంద్రియానికి బానిసత్వం పొంది మనము జీవిత లక్ష్యం వైపు వెళ్ళలేకపోతున్నాం. కానీ జీవిత లక్ష్యం స్పష్టంగా తెలిస్తే మనం బానిసలము. తదా లక్ష్యం సమాలక్ష్య పాదో సస్తతమాక్షిపే. లక్ష్యం తెలిసిందే కానీ దాని వైపు నడవకపోతే ఏం లాభం? నాకు తెలుసు సాధన చేయాలని, సాధన చెయ్యవు. అంచేత మృత్యు యొక్క మర్మము జీవిత లక్ష్యము, జీవిత లక్ష్యం వైపు అడుగులు వేయటం. ధి అనే అక్షరం చెప్తుంది. యో యో ధర్మో జగదాధార స్వాచరణే తయమానచ మా విడంబయతం సోస్తి హేకో మార్గే సహాయక. ధర్మము ఒక్కటే అద్వితీయమైనటువంటి సహాయము, ఇంక ఎవ్వరూ మీకు సహాయపడలేరు. ధర్మో రక్షతి రక్షిత. గురువు కానీ, గాయత్రీదేవి కానీ, స్నేహితులు కానీ, నారదుడు కానీ, సనక సనందాదులు కానీ, వీళ్ళెవరూ మీకు సహాయపడలేరు. ధర్మం ఒక్కటే మీకు సహాయపడగలదు. ఆ ధర్మం ఏమిటి? ఆ ధర్మాన్ని మనం ఎలా అనుష్ఠించగలగాలి? ఏది ధర్మం? హిందూ ధర్మమా, క్రిస్టియన్ ధర్మమా, ముస్లిం ధర్మమా? అవి ధర్మాలు కాదు, అవి మతాలు, మీ ఊహలు. మతం అంటే మీ మానసిక స్థితి. మీరు ఇలా అనుకుంటున్నారు, క్రైస్ట్ ఒకడే గొప్పవాడు. మీరు అనుకుంటున్నారు, మొహమ్మద్ ఒకడే గొప్పవాడు. మీరు అనుకుంటున్నారు, కృష్ణుడు తప్ప రాముడు తప్ప ఇంకెవరు గొప్పవాళ్ళు కాదనేది మీ ఊహ. కానీ ప్రపంచంలో ఒకే ఒక శక్తి సంపూర్ణ ప్రపంచాన్ని నడిపిస్తుంది, అది ధర్మము. ధారయతీతి ధర్మ, ఏదైతే ధారణ చేస్తుందో సంపూర్ణ జగత్తుని, అది ధర్మము. ఆ ఒకే ధర్మము మన లక్ష్యం, గాయత్రి మంత్రము. ఆ ధర్మం వైపు మిమ్మల్ని తోస్తుంది. ఆ ధర్మము మానవ శరీరధారులందరిది ఒకటే. మానవ శరీరం మీకు వచ్చింది అంటే ఒకటే ధర్మం ఉంది. ఏంటది? జీవన్ముక్తి, స్వేచ్ఛ, ఏ నియమానికి బద్ధుడు కాకుండా జీవించగలగటం. అంటే ధర్మాతీత స్థితికి వెళ్తాడు ధర్మము నుంచి. ఆ స్థితికి వెళ్ళు అని యో అనేటటువంటి మూడవ పాదంలోని రెండో అక్షరం చెప్తుంది. దాని తర్వాత మనం ఇంకో యో ఉంది. యోజనం వ్యసనేభ్య స్యాత్తాని పుంసస్తు శత్రవః మిలిత్వైతాని సర్వాణి సమయే ఘ్నంతి మానసం. వ్యసనాలు కాలాన్ని నాశనం చేసేస్తాయి. కాలోపాసనే కదా మనం చెప్పుకుంటున్నాం నిజమైనటువంటి సాధన, దుర్గా ఉపాసన, కాలోపాసన. నవరాత్రిలో మనం నేర్చుకోబోయేటటువంటి సాధన ఇది. ఏ వ్యసనం ఉన్నా మీకు నాశనం చేసేస్తుంది. ఇవన్నీ కలిసి మీ టైంని నాశనం చేసేస్తాయి కనుక మీరు ఏ వ్యసనానికి కూడా బానిస కాకండి. అయ్యుంటే ఈ క్షణం నుంచి వదిలేద్దాం. సాహసం చేయలేనటువంటి వాడు, అలవాట్లను మార్చుకోలేనటువంటి వాడు వీరుడేమవుతాడు? సాధనలో చాలా వీరత్వం కావాలి. అంచేత ఏవైనా ఉండి ఉంటే నవరాత్రి లోపల ఖచ్చితంగా వాటిని మానేయండి. అవి ఎంత చిన్న వ్యసనాలైనా చాలు, ఒక చిన్న కలుపు మొక్క చాలు సర్వనాశనం చేయటానికి. అంచేత వాటికి బానిసత్వం వద్దు. కానీ బానిసత్వం వద్దన్నాను కదా అని సరే తింటాం మొదలెడితే బానిసలు అయిపోతారు. అంచేత ఏంటి, వ్యసనాల జోలికి ఎంత దూరంలో ఉందమన్నాడు? యోజన దూరంలో ఉందమన్నాడు. యోజనం వ్యసనేభ్యహస్య, వ్యసనాలకు అసలు ఆ దరిదాపులకే రావద్దు. యోజన దూరంలో ఉండాలి. అసలు వాసన కూడా తగలదు. యోజనం అంటే 8 మైళ్ళు అనుకుంటా నాకు కరెక్ట్గా, ఆ సాంస్క్రిట్లో దాని విలువ తెలియదు. 8 మైళ్ళ దూరంలో ఉందమన్నాడు. అంటే మనం గుంటూరులో ఉండటానికి వీల్లేదేమో. ఇంకేంటే మరి బార్ షాపులు అవి, మరి ఏదైనా ఒకటి 8 మైళ్ళ దూరంలో ఎక్కడో ఒకటి ఉంటుంది. అసలు ఆ జోలికే వెళ్ళొద్దని ఇంతకీ చెప్పదలుచుకున్నది అది. అది మన సాధకులకి, ముఖ్యంగా మన పరివార సాధకులకి నేను చాలా ఇన్సిస్ట్ చేస్తా, ఏ వ్యసనానికి మీరు బానిస కాకండి. దాన్ని ఎదిరించండి, నేర్చుకోండి. అంతే, ఇలాంటి వాతావరణంలో ఉంటే ఆ వ్యసనాలు ఎలాగా? ఇక్కడ మీరు సిగరెట్ కాల్చలేరు కదా, ఇక్కడ మీరు ఏం చేయలేరు. ఏది చేయాలన్నా ఈ గడప దాటేకే కదా, గడప దాటకండి. మీ ఇంటిని కూడా ఇలాంటి ఆశ్రమంగా మార్చుకోండి. మార్చుకోము, మా వాళ్ళు వినరు. వాళ్ళని మార్చమని ఎవడు అంటున్నాడు? మీ మానసిక స్థితి గురించి చెప్తున్నాను. కానీ వాళ్ళు మక్క వేసుకుంటామంటే వేసుకొనివ్వండి, తమలపాకులు వేసుకుంటామంటే వేసుకొనివ్వండి, మస్తబా తింటామంటే తినేవ్వండి, సిగరెట్ కాలుస్తామంటే కాల్చుకొనివ్వండి, తాగుడు తాగుతామంటే తాగనివ్వండి. వాళ్ళని మార్చకండి. మీరు మీరు వ్యసనాలకి దూరంగా ఉండండి. తర్వాత धियो नह नह शण्वे कामिमां वार्तां जागृतस्त्वं सदा भव सप्रमादं नरं नूनां ह्याक्रामन्त विपक्षणः. ఇక్కడేదో ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది, తర్వాత చెక్ చేసుకుందాం. నశణ్వేకామిమాం వార్తాం జాగృతస్త్వం సదా భవ సప్రమాదం నరం నూనం హ్యాక్రామంతి విపక్షిణః. జాగరూకతతో ఉండకపోతే ఏ క్షణంలో నువ్వు నీ యొక్క అవేర్నెస్ని, ఎస్ఎస్వైలో దాన్ని ఏమని చెప్తారు వాళ్ళు, గమనం అంటారు, నిరంతరం జాగరూకతతో ఉండకపోతే ఎప్పుడప్పుడు నిన్నవే వాయిం చేస్తాయి, సందుకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి దూరటానికి. అవి ఇంచేతంటే కొన్ని వేల లక్షల సంవత్సరాల బట్టి పాపం దాన్ని దగ్గరికి తీసుకున్నాం మనం, అలవాటైపోయింది అది, అంతకంటే ఇంకేం, అందువల్ల దాన్ని జయించలేకుండా ఉన్నాం. చేత నిరంతర జాగరూకతతో ఉండి అసలు ఆ కోరిక రాగానే ఆపేసుకోవాలి తప్ప. ఈ అలవాట్ల గురించి చెప్తున్నాను నేను. సిగరెట్ కాల్చాలనుంది, నాకు సిగరెట్ కాల్చాలనుంది, పొని ఒకటి కాలుస్తే ఎలా ఉంటుంది, కొన్ని ఒకసారి అలా బయటకు వెళ్ళి మిల్లిమిల్లిగా ఏమవుతుంది, ఇంకది బరువు పెంచుకుంటుంది, బలం పెంచుకుంటుందని. అసలు దాని గురించి ఆలోచించకండి, సిగరెట్ కాల్చాలనిపించింది అసలు ఆలోచన రానివ్వకండి, దాని బదులు ఇంకోటి ఏదో చేయండి. అర్థమైంది కదా? అదే ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణ. జాగృతస్త్వం సదాభవ, నిరంతరము జాగరూకతతో ఉండు. తర్వాత ప్రచోదయాతిలో ప్రా ప్రకృత్యాతు భవోదారో నానుదార కదాచన చింతయోదార దృష్ట్వైవ తేన చిత్తం విశుద్ధ్యతి. ఆధ్యాత్మిక జీవితం జీవించదలుచుకున్నవాడు ఒకే ఒక లక్షణాన్ని పట్టుకోగలిగితే, ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాన్ని, వాడు ఆధ్యాత్మిక జగత్తు యొక్క అనంతమైనటువంటి ఎత్తులకు ఎదుగుతాడు. ఉదారత్వము, ఉదారంగా ఉండటం. ఉదారత్వం అంటే ఏంటి? ఎదుటవాడి తప్పుల్ని క్షమించేయటం, అంతేగా ఉదారత్వం అంటే. ఎదుటవాడు తప్పులు చేస్తున్నాడు అని కళ్ళజోడు పెట్టుకు చూస్తాను తప్ప మనం ఏం చేస్తున్నాం మనం చూడం. ఉదారత్వం యొక్క మొదటి లక్షణం ఏంటి అంటే ఎదుటవాడి తప్పులు కనిపించవు, కనిపించినా సహజమేని వదిలేస్తాడు. ఇంకా ఉదారత్వం అంటే ఏంటి? వెంకయ్య స్వామి యొక్క జీవితంలో గిడ్డం గీంచుకున్నాక 2 రూపాయలు ఇచ్చేవాడు ఆయన. అప్పుడు పావులాయో 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు అందులో విలేజ్లో, అందులో వెంకయ్య స్వామికి ఇచ్చేవాడు 2 రూపాయలు. మనం బేరం చేస్తాం, బాటా షాప్కి వెళ్ళి బేరం చేయం. వాడు ఇచ్చినటువంటి జోడు మామూలుగా చేత్తో కుట్టిన వాడు ఎవడైనా కొడితే 200-300 అవుతుంది, మన ఐడియా లేదు, ఉదాహరణ చెప్తున్నా. వాడు 2000 అంటాడు, నోరు మూసుకుని మాట్లాడకుండా 2000 ఇచ్చేస్తాం. కూలీ పని చేసుకునేవాడు, అది తప్ప వాడికి జీవిత ఆధారం లేదు. వాడికి 5 రూపాయలు ఎక్కువ ఇవ్వాలంటే హృదయం ఒప్పుకోదు, ఉదారత్వం అక్కడ రావాలి. కానీ అందువల్ల నువ్వు వాడికి 10 రూపాయలు ఇవ్వటం మొదలెట్టావు అనుకో, పక్క వాళ్ళు చేస్తారు. నువ్వోతే ఇచ్చేసావు ఉదారత్వంతో. రిక్షావాడు 2 రూపాయలు అడిగాడు కాలేజీకి వెళ్ళటానికి, 10 రూపాయలు తీసుకో అన్నాను అనుకో నేను, కాలనీ వాళ్ళకి పెద్ద దెబ్బ. మరి వాళ్ళని 10 రూపాయలు అడుగుతాడుగా, ఆ సారి ఇచ్చారు నువ్వు ఎందుకు ఇవ్వవని. నేను ఇచ్చాను కనుక వాళ్ళు ఇవ్వాలి, లేకపోతే స్టేటస్ గందరగోళం వస్తుంది. నేను ఇవ్వలేను రా అని చెప్పలేను రిక్షా వాళ్ళతో, నేను ఇంత ఇస్తానని. అంచేత కామన్ సెన్స్, ఉదారత్వం ఉండాలి, కానీ ఆ ఉదారత్వం అతిగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మరి ఎక్కడ గీత గీసుకుంటాం, ఎక్కడ గీత గీసుకుంటాం అంటే మనం వండుకున్నటువంటి ఆహారము మిగిలిపోతే సాయంత్రం తింటాం అనుకోకండి. ఫస్ట్ ఉదారత్వం అది నేర్చుకోండి. మిగిలిపోయింది కదా అని వేసేస్తారు, ఉంది కదా అని తినేస్తాం. ఉదారత లేదు. ఏ ప్రాణికైనా ఇవ్వచ్చు కదా, ఒక మనిషికి సరిపోదు, కుక్కకి పెట్టచ్చు, ఆవుకి పెట్టచ్చు, చీమలకి వేయచ్చు కదా. మనిషికి ఇవ్వాలంటే కదా బాధ, వాడి కడుపు నిండదు, నేను ఒక ముద్ద వేస్తే వాడు ఏమనుకుంటాడో. ఆ ఉదారత్వం, మీకు కథ చెప్పాను కర్ణుడిది అర్జునుడిది దానం చేయటంలో, తీసుకుపోన్నాడు, ఇంకా వాడు చచ్చుంటాడు ఆ చిన్న కుర్రాడు ఎత్తుకు వెళ్ళలేక బంగారాన్ని. అర్జునుడిగా చేత కాలేదు, ఇంచేత ఉదారత్వం లేదు. నాది కాదు, కృష్ణుడు అక్కడ పెట్టాడు, ఆఖరిగా అందులో ఒక ఇంత బంగారం వీసిన ఎత్తు కూడా అర్జునుడిది కాదు, కథ గుర్తుంది కదా. దానం చేయడానికి అంత అవస్థ పడ్డాడు కర్ణుడు. ఏం చేశాడు? దాని మీద చెయ్య కూడా పెట్టలేదు, అంతే, మాట కూడా మాట్లాడుండాడు, వెళ్తున్నాడు పిలిచాడు, తీసుకుపోన్నాడు, తన స్నానం చేయటానికి పోయాడు. ఉదారత్వం, ఆ ఉదారత్వం మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. గురువులందరూ ఆ ఉదారత్వం వల్లే కదా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగేటటువంటి సాహసం మనకి ఏముంది ఋషుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి? ఓ గణపతి సత్యనారాయణ స్వామి కానీ, ఓ సత్యసాయి కానీ, ఓ శుద్ధి సాయి కానీ, ఓ శ్రీరామ శర్మ ఆచార్య కానీ, ఓ అరవిందో కానీ, ఓ సివివి కానీ, వాళ్ళ స్థాయికి అసలు మనతో మాట్లాడటానికి ఏం మాట్లాడతారు వాళ్ళు? మనతో గురువుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడదామంటారు, ఏం మాట్లాడతారు మీరు వాళ్ళతో? మృత్యు యొక్క రహస్యము, ఆ తర్వాత జన్మలో ఎలా చేయాలి, ఏం చేయాలి అని మీరు మాట్లాడితే వాళ్ళు సహాయపడతారు మీకు. మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి అసలు పనికిరాని మాటలు. అంచేత గురువులతో చర్చ కాదు కావాల్సింది, గురువులతో ఆజ్ఞ. వాళ్ళు ఒకసారి ఆజ్ఞాపించేస్తే జీవితాంతం మళ్ళా ఇంకో ఆజ్ఞ రానంత వరకు పాటించాల్సిందే. చెరువు గట్టుకు వెళ్ళు, చెరువుకి ఏంటది గట్టుకి ఏదైనా కన్నం పడిందేమో చూడన్నాడు అరణిని వాళ్ళ గురువు. వెళ్ళాడు, చేపెట్టి పడుకున్నాడు కారకుండా, అంతే. ఇంకా తర్వాత గురువు చూడాలి ఎక్కడ పోయాడో వాడు. అది గురువు చూస్తాడు, సర్వజ్ఞుడు. మీరేం అనుకోకండి, వాళ్ళు చాలా ఉదారులు మనకంటే. మీ బాధే వాళ్ళ బాధ, అసలు మాటలతో కాదు చెప్పేది, నిజంగానే వాళ్ళకు వాళ్ళ స్పందిస్తారు వాళ్ళు. అంచేత ఆ ఉదారత్వం మీరు అలవాటు చేసుకోండి. ఆ ఉదారత్వాన్ని పక్క వాళ్ళు మరి మిస్యూజ్ చేస్తారు మాస్టారు, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. గురువు యొక్క అనుగ్రహాన్ని మనం ఏం చేస్తున్నాం? భగవంతుడు ఈ మానవ శరీరాన్ని ఇచ్చాడు, ఇంత అలభ్యమైనటువంటి వరదానాన్ని ఏం చేసాం మనం? కానీ మళ్ళీ మళ్ళీ ఆ మానవ శరీరమే ఇస్తున్నాడు కదా మనకి, వేస్ట్ చేసావు నీకు ఇవ్వను అంటున్నాడా? అలా ఎన్నిసార్లు ఇస్తాడు నీకు? గ్యారంటీ, నువ్వు ఆ జీవన్ముక్త స్థితికి వెళ్ళనంత వరకు నీకు ఇస్తాడు. అంతకంటే ఉదారత్వానికి పెద్ద ఉదాహరణ ఏం కావాలి? మీ యొక్క చిన్న ఉదాహరణ, మీరు సంపాదించిన 5 రూపాయల్లో 4 రూపాయలు వాడు తింటే మీ ఉదారత్వానికి భంగం వచ్చేస్తుంది. కానీ అలానే మీరు ఉన్న 100 రూపాయలు ఇచ్చేసారనుకోండి, నేను ఆ పిచ్చి పని చేశాను, మీరు చేయకండి ఆ పిచ్చి పని. బెనారస్ హిందూ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చారు తిరుపతికి, స్కాలర్షిప్ డబ్బు వచ్చే రోజే అంత ఖర్చు పెట్టేసాను, ఈ శ్లోకాలు ఇలాంటివి చదివే. కానీ అవునే, సుఖంగానే ఉన్నాను, సుఖంగానే జీవించాను, అది వేరే విషయం. కానీ అంత కష్టపడక్కర్లే, మీరు ఆ గందరగోళం చేసుకోక్కర్లే. కొంచెం ఉదారత్వం మీరు చూపించుకుంటే, కొంచెం విశాల హృదయం మీరు చూపించుకుంటే, హార్ట్ ఎన్లార్జ్మెంట్ రోగం తెచ్చుకుంటే చాలా మంచిది అని. నిజంగా రోగం తెచ్చుకోకండి, హృదయాన్ని భౌతికంగా పీకకండి, అది రోగం. అది విశాల హృదయాలు కండి, ఉదార హృదయాలు కండి అని చో అనేటటువంటి ప్రా అనేటటువంటి అక్షరం చెప్తుంది. చో అనేటటువంటి అక్షరం ప్రచోదయాత్, చో చోదయత్యేవ సత్సంగో ధియమస్య ఫలం మహత్, స్వమతో సజ్జనైర్విద్వాన్ కుర్యాత్ పర్యావృతం సదా. సత్సంగం, ఎప్పుడూ మంచి సాంగత్యంలో ఉండండి, ఉసివీవితో ఉండండి నిరంతరం. లేదు సివీవితో ఉండాలనిపించలేదు, మార్పు కావాలి, లారీ మహాశయతో జీవించండి సత్సంగత్వం. లేదు రామకృష్ణ పరమహంసతో జీవించండి. ఏది వాళ్ళు? వాళ్ళ పుస్తకాలు, వాళ్ళు చెప్పిన మాటలు మీరు మళ్ళీ తిరిగి వాళ్ళు చెప్పరు. భౌతిక జగత్తులోనే వాళ్ళు జీవించి ఉంటే రిపీట్ చేయలేరు అదే మాటల్ని. మీరు ఒకసారి వినలేకపోయారనుకోండి మళ్ళీ చెప్పండి అనలేరు కదా, చెప్పినా అదే మాట రిపీట్ చేయలేరు. కానీ పుస్తకాలు మీరు తిప్పి తిప్పి చదవచ్చు, మంచుకు తినేయవచ్చు. సత్సాంగత్యం, గురువు గారు చెప్తూ ఉంటారు, నేను స్నేహం చేశాను భీష్ముడితో చేశాను, నేను స్నేహం చేశాను అర్జునుడితో చేశాను, నేను స్నేహం చేశాను హనుమంతుడితో చేశాను. నువ్వు ఎలాంటి సాంగత్యంలో ఉంటే అలాంటి పనులు చేయాలనిపిస్తుంది, అంతే కదా. ఇంచేత ఆ పుస్తకాలు చదవటం, ఆ గురువుల యొక్క చరిత్రలను, గురువులు రాసినటువంటి పుస్తకాలను అధ్యయనం చేయటం. చో అనేటటువంటి అక్షరం చెప్తుంది, చోదయేచ్చేవ సత్సంగో ధీమస్య ఫలం మహత్, స్వమతో సజ్జనైర్ విద్వాన్ కురియాత్ పర్యావృతం సదా. ప్రచో దా, దా అనే అక్షరం ఏం చెప్తుంది? దర్శనం హ్యాత్మన కృత్వా జానీయాదాత్మ గౌరవం జ్ఞాత్వాతు తత్తదాత్మానం పూర్ణోన్నతి పదన్నయేత్. ఆత్మను దర్శించు, ఆత్మజ్ఞానానికి కావలసినటువంటి అడుగులు వెయ్యి. అది తెలుసుకుని ఆత్మ యొక్క పూర్ణోన్నతి మార్గం వైపు నిరంతరము ప్రయత్నిస్తూ ఉండాలి. ఆత్మోన్నతి మార్గం అంటే యోగ మార్గమే, సాధనా మార్గమే.
యాయాత్సోత్తర దాయిత్వ నిర్వహన్ జీవనే పిత కుపితాపి తథా పాప కుపుత్రోపి యథామతః.
తండ్రి తన ఉత్తరదాయిత్వాన్ని, బాధ్యతను స్వీకరించాలి. నిరంతరం నేను చెప్పేది అదే కదా. మనం ఎవరికో ఒకరికి తండ్రి. ఎస్ఎస్వై వాళ్ళు అయితే ఏం చెప్తారు, బ్రహ్మదీక్ష ఇచ్చేటప్పుడు గుర్తుందా, ఏంటి మేము మనం చేసినటువంటి ప్రతిజ్ఞ, మీరు కాదు నేను తీసుకున్నాగా, ఏంటి మన ప్రతిజ్ఞ సమాజానికా? సమాజానికే కాదు విశ్వానికి. అంటే ఈ సకల చరాచర జగత్తుకి నేను తండ్రిని, తల్లిని. నీ బాధ్యత ఏంటి మరి? మరొక అది ఇక్కడ చెప్తున్నారు అంతే తప్ప, ఒక తండ్రి నీ కొడుకుని చూడు, నీ పిల్లల్ని చూడు అనేటటువంటి సంకుచిత దృష్టి గాయత్రి మంత్రం యొక్క చివరి అక్షరాల్లో వస్తుందా? రాదు. బ్రహ్మదీక్ష గురించి చెప్తున్నాడు నీ ఉత్తరదాయిత్వాన్ని. నువ్వు ఎక్కడుంటే అక్కడ. ఏమీ లేని వెంకయ్య స్వామి చేయగలిగాడు కదా. అంటే ఏమీ లేదు అంటే మన భౌతిక స్థితిలో చూసుకుంటే ఏముంది ఆయనకి? ఒక తాటాకు, కాస్త మంటలు, ఓ గోచి. కానీ ఎంత ఊపాడు ప్రపంచాన్ని. రమణ మహర్షి ఎంత ఊపాడు, వివేకానంద ఎంత ఊపాడు, మనం అలా ఊపాలి. ఆ ఊపటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని సాధన ద్వారా పొందాలి. అది ఇక్కడ యయాతోత్తర దాయిత్వ నిర్వహన్ జీవనే పిత కుపితాపి తథా పాప కుపుత్రోపి యథామతః. అంచేత మామూలు బాధ్యతల గురించి అసలు గాయత్రి మంత్రం చెప్పటంలే. ఆ మామూలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించిన వాడే గాయత్రి వరకు వస్తాడు. మీ ఉత్తరోత్తర బాధ్యతలు, సాధనాత్మకమైనటువంటి బాధ్యతలు, ప్రపంచంలో సంపూర్ణ ఈ చరాచర సృష్టికి నేను తల్లిగా తండ్రిగా జీవిస్తాను అనేటటువంటి ఉత్తరదాయిత్వాన్ని నిర్వహిస్తూ చివరి అక్షరం ప్రచోదయాత్. తదాచరే సదా నేభ్యో వాంఛాన్యస్తే యథా నర నమ్ర సృష్ట కృతజ్ఞశ్చ సత్య సాహాయ్యవాన్ భవేత్. ప్రపంచానికే తల్లిగా తండ్రిగా జీవిస్తున్నాను, గాయత్రి మంత్రాన్ని కూలంకషంగా చర్చించి పారేస్తున్నాను, వామమార్గి సాధనలు, దక్షిణ మార్గి సాధనలు అంతా నాకు వచ్చు, అందువల్ల నేను చాలా గొప్పవాణ్ణి అనుకోకుండా నమ్రః, అందరితోనూ నమ్రంగా ఉండండి. శిష్టః మర్యాదగా ప్రవర్తించండి. కృతజ్ఞః పాలవాడు పాలు ఇవ్వకపోతే కాఫీ ఉండదు మీకు, షాప్వాడు బియ్యం తెచ్చి ఇవ్వకపోతే మీకు అన్నం ఉండదు. చేత సంపూర్ణ విశ్వానికి వాళ్ళు చేసేటటువంటి పని కృతజ్ఞత చూపించుకోండి. సత్యవంతంగా సహాయవాన్ భవేత్. ఎప్పుడు ఎప్పుడు మీ సహాయం ఎవరికి కావాల్సినా, ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా ఇవ్వటానికి రెడీగా ఉండండి. సింపుల్ ఫార్ములా ఏంటి దీనికి? ఇతరుల నుంచి నిన్ను వాళ్ళు ఎలాగ నిన్ను ట్రీట్ చేయాలని ఆశిస్తావో నువ్వు వాళ్ళని అలాగే ఆచరణలో పెట్టు. తదాచరేత్ సదా నేభ్యో వాంఛస్త నిర్యధానర నమ్ర శిష్ట కృతజ్ఞశ్చ సత్య సహాయవాన్ భవేత్. అంచేత ఇతరులకి నువ్వు ఎలా కావాలని కోరుకుంటావో అలాగా ఆచరించు అని చెప్తో గాయత్రి స్మృతి పూర్తవుతుంది. మొదటి 8 అక్షరాలు భౌతిక జగత్తు, తర్వాత 8 అక్షరాలు సమాజంలో ఎలా జీవించాలో, తర్వాత 8 అక్షరాలు ఆధ్యాత్మికవేత్తగా నువ్వు ఎలా జీవించాలో చెప్తుంది స్వస్తి.